स्मृत्या मुकुन्धा चरिताग्र्य सीधुना यमैर कामयणि यमैश्चाप्य निन्दया यमैर कामयणि यमैश्चाप्य निन्दया निरीहया द्वन्द्वतितिक्षया च अहिंसया पारमहंसचर्यया स्मृत्या मुकुन्धा चरिताग्र्य सीधुना यमैर कामयेण यमैश्चाप्य निन्दया निरीहया द्वन्द्वतितिक्षया च
अहिंसया
पारमहंसचर्यया
स्मृत्या मुकुन्धा चरिताग्र्य सीधुना
यमैर कामयेण यमैश्चाप्य निन्दया निरीहया द्वन्द्वतितिक्षया च अहिंसया पारमहंसचर्यया
निन्दया కరెంట్ లేదంటే ఫ్యాన్ మెయింటైన్ చేస్తా, తిరుగుతుంది బ్యాటరీ మీద ఎంతసేపు తిరుగుతుంది, చల్లగానే ఉంది 30 డిగ్రీలు ఉంది ఏం కాదు. ప్రతి పదార్థం భావం భాష్యం శ్రీల ప్రభుపాద ద్వారా పెద్దది భాష్యం, ఇది భాష్యం పెద్దదంటే అర్థం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవి, నిన్నటిది కూడా చాలా పెద్దది, ఈరోజు చాలా ఇంకా పెద్దది. ప్రతి పదార్థం ఎంతమంది దగ్గర ఉన్నాయి? భాగవతం గుళ్ళో వాళ్ళ చైతన్యం ఎంతమంది దగ్గర ఉన్నాయి? పుస్తకాలు 1, 2. నీ పుస్తకం ఎక్కడ? నీకు ఎక్కడ పుస్తకం? నీకు ఎక్కడ భాగవతం? ఎవరు తీసుకున్నారు? ఎవరు ఎవరు తీసుకున్నారు? అప్పుడు ఎప్పుడల్లా వాడు చేసుకుంటారు? నీ పుస్తకం నువ్వు తెచ్చుకుంటున్నావు రోజు, అదో నీకుందా? ఇది లేదు. మనం అలవాటు చేస్తేనే బయట నుంచి వచ్చే భక్తులు మనం చూసి అలవాటు చేసుకుంటారు. అరే వీళ్ళు తెచ్చుకుంటున్నారు చూస్తున్నారు అని వాళ్ళకి కలుగుతుంది ఒకరోజు. అహింస చేతను పారమహంస చర్యయా ఆచార్యులను అనుసరించుట చేతను స్మృత్యా స్మరించుట ద్వారాను ముకుంద దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఆచరితాగ్ర్యా అతని కర్మలను ప్రచారం చేయుచు సీధునా అమృతము యమై నియమాచరణము చేతను అకామై ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా నియమై విధి నియమములను ఖచ్చితముగా పాటించుచు కూడా అపి నిక్కముగా అనిందయా నిందించక నిరీహయా సామాన్యముగు జీవనమును గడుపుచు ద్వంద్వ ద్వంద్వములు తితిక్షయ అహించుట ద్వారా చ మరియు భావం ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగోరువాడు అహింసాపరుడై ఉండాలి. ఆచార్యులు అడుగుజాడలను అనుసరించాలి. ముకుంద లీలామృతమును సదా స్మృతియందు ఉంచుకొనాలి. ఎన్ని చెప్పారు ఇప్పటికీ? 3. అహింసాపరుడై ఉండాలి, ఆచార్యుల అడుగుజాడలను, 3వది ముకుంద లీలామృతమును సదా పానం చేస్తూ ఉండాలి. ముందు దాంట్లో ఇప్పుడు వచ్చింది చూసారా, హరేర్గుణ పీయూషపానాత్. ముందు శ్లోకంలో కూడా పీయూష అంటే అమృతం, ఇక్కడ కూడా సీధున అమృతం. యమై ఓకే ప్రతిపాదం అయితే ఇప్పటికీ అహింస ఆచారులు అనుసరించడం, ముకుంద లీలామృతం సదా పానం చేయాలి. తర్వాత ఎటువంటి భౌతిక కోరిక లేకుండా నియమాచరణను కావించాలి. అంతేకాక ఆ నియమ పాలనలో నిందించరాదు. అతడు సామాన్యము జీవనమును గడుపుచు ద్వంద్వములచే కలత చెందక వాటిని సహించుటను నేర్చుకోవాలి. భాష్యం, భక్తులు నిజముగా సాధువులయ్యుందురు. సాధువు యొక్క మొదటి గుణం అహింస. భక్తియోగ మార్గమున లేదా భగవద్ధామ పయనమున అభిరుచి కలిగిన వారు అహింసను పాటించాలి. సాధుపురుషుడు తితిక్షవా కారుణిక అని వర్ణించబడ్డాడు. అనగా భక్తుడు గొప్ప సహనం కలిగి ఉండి అన్యుల పట్ల అమిత కరుణను చూపాలి. ఉదాహరణకు తనకు గాయమైనచో అతడు సహించాలి, కానీ ఇతరులు గాయపడినచో అతడు సహించరాదు. ప్రపంచమంతయు ఇప్పుడు హింసాభరితమై ఉన్నది. భరితమంటే పూర్తిగా నిండిపోయిందండి. ప్రపంచమంతా ఇప్పుడు హింసాభరితమై ఉన్నది. అనవసరమగు జంతువులతో పాటు ఆ హింసనంతటిని ఆపుట భక్తుని యొక్క మొట్టమొదటి కార్యము. జంతువధశాలలో ఆపాలంట భక్తుడు, మొట్టమొదటి కార్యం జీవులందరినీ భగవత్ సంతానముగా కాంచెడి కారణమున భక్తుడు కేవలం మానవులకే కాక ఇతర జీవులకు కూడా మిత్రుడై ఉండును. తానొక్కడే భగవత్ సంతానమునచు ఇతరులను వధించుటను అతడు అనుమతించడు. అటువంటి సిద్ధాంతమును విశుద్ధ భక్తుడు ఎన్నడూ ప్రతిపాదించడు, ప్రచారము చేయడు. సహృద సర్వదేహినాం, నిజమైన భక్తుడు సమస్త జీవులకు మిత్రునిగా ఉండును. నిజమైన భక్తుడు సమస్త జీవులకు మిత్రునిగా ఉండును. సమస్త జీవజాతులకు తానే తండ్రినని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పలికెను. అందువలన కృష్ణ భక్తుడు అందరికీ మిత్రుడై ఉండును. అందరికీ అంటే సర్వజీవులకు మిత్రుడై ఉండు. ఇదే అహింస అనబడును. గొప్ప ఆచార్యులను అనుసరించినప్పుడే అట్టి అహింసను మనము పాటించగలము. కనుకని వైష్ణవ సిద్ధాంతం ప్రకారము నాలుగు సంప్రదాయముల ఆచార్యులను మనం తప్పక అనుసరించాలి. సరే, సాధు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్పారు మొట్టమొదట సాధు లక్షణం? అహింస. అహింస అహింస అంటే ఏం వివరిస్తున్నారు ఇక్కడ? అహింస ఏమి?
గొప్ప ఓర్పును కలిగి ఉండి ఇతర జీవుల పట్ల కరుణను కలిగి
ఉంది. ఇతర జీవుల పట్ల ముఖ్యంగా ఏం చెప్పారు ఇక్కడ? భక్తుడు తనకు గాయమైనచో ఓర్చుకోవాలి, ఇతరులకు గాయమైతే ఓర్చుకోకూడదు. ఎవరన్నా నిందించారు ఓర్చుకోవాలి. నీ ముందరని ఇతర భక్తుల్ని కానీ ఇతరులను కానీ నిందిస్తూ ఉంటే నువ్వు ఓర్చుకోకూడదు. ఇది భక్తుల లక్షణం. చైతన్య మహాప్రభు మనకు నేర్పించిందేమి, గడ్డి పోచ కంటే చాలా తక్కువ అనేటువంటి వినయం ఉండాలి అని ఆయన చెప్పిందే. అది ఎప్పుడైతే నిత్యానంద ప్రభు గాయపరిచారో జయగాయ మదాయి, వాళ్ళిద్దరిని చంపడానికి సిద్ధపడ్డారు. ఇది ఏంటి, గడ్డిపోచ కన్నా తక్కువ అనుకో ఉండాలని చెప్పి మళ్ళీ ఇక్కడ చంపడానికి సిద్ధం. పూర్తి వ్యతిరేకం అనిపిస్తుంది కదా, వ్యతిరేకమా కాదా. త్రినాదపిస్తుని చేయను తనకు వచ్చినప్పుడు ఇంకొక భక్తుడికి విష్ణువుని కానీ వైష్ణవుని కానీ నిందిస్తున్నప్పుడు త్రినాదపి సునీచిన కాదు, అగ్రహో దగ్గరులు కావాలన్నమాట. మొత్తం కళ్ళతోనే మొత్తం భస్మం చేసే విధంగా అంత కోపం రావాలన్న హనుమంతుడి కోపం వచ్చింది. కోపం వచ్చే లంకను కాల్చేశాడు. ఇక్కడ సహనం అంటే తనకి ఏదన్నా జరుగుతూ ఉంటే సహించాలి, అది భక్తుల లక్షణం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భక్తిలో అగ్రస్థాయిలో లేదా భక్తిలో ముందుకు ఎదుగుతున్నాడా లేదా భక్తుడు అనేది తనకు తాను పరిశీలించుకోవాల్సిన అంశంలో ఇదొకటి. ఎంత సహనం ఉంది అనేది నిన్ను ఉద్రేకపరిచే అంశాలు చాలా జరుగుతుంటాయి, జరుగుతుండొచ్చు జరగకపోవచ్చు. నిన్ను ఉద్రేకపరిచి నీ మనసును అలజడికి గురి చేసి నీతో ఏదో ఒకటి అనిపించే విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉండొచ్చు, ఒకటే రెండో కొన్ని సంఘటనలు ఏదో ఒకటి. అటువంటి సమయంలో సహనం వహించగలుగుతూ ఉంటే అది భక్తిలో అభివృద్ధి చెందిన వ్యక్తి యొక్క లక్షణం. అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకేమి తెలియదు, అన్నీ చక్కగా ఉన్నాయి ఎంత బాగుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే నీకు ఉద్రేకం కలిగించేటువంటి నీకు కోపం తెప్పించేటువంటి అంశము సంఘటన ఏదైనా వ్యవహారం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది నాలో సహనం ఎంతుందని. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు అందరు సహనంగానే ఉన్నట్లు ఉంటారు, సవ్యంగా సాగనప్పుడు నువ్వు అనుకున్న రీతిగా ఏదైనా జరగనప్పుడు లేదా నీకు వ్యతిరేకంలాగా అనిపించేది కూడా ఏదైనా సంఘటన జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది నా సహనం ఎంతుంది అనేది. ఇక్కడ ఏమి, ఇతరులకు ఏదైనా జరిగినప్పుడు సహించకూడదు అని. చూడు భౌతికమైన వ్యక్తి ఎలా ఉంటాడు, తనకి ఏదైనా జరిగితే సహించలేడు, పక్కన వాళ్ళకి ఏదైనా జరిగితే ఏదో జరిగితే జరిగింది మనకేంది. ఇది అభక్తుడి లక్షణం. సో ఇప్పుడు మనం గమనించుకోవాలి, మనం భక్తులమా కాదా, భక్తి మార్గంలో ఉన్నామా లేదా అనేదానికి ఇదొక లక్షణం. మనకి ఏదన్నా జరుగుతూ ఉంటే ఎంత సహిస్తున్నాం, మన పక్కన ఉన్నటువంటి భక్తులకు కానీ ఏదైనా జరుగుతూ ఉంటే ఎలాంటి ప్రతిస్పందన ఉంది మనలో, అది మనకు మనం ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. దాన్ని బట్టి భక్తిలో ఎన్నో మైలు, భక్తి ప్రయాణం చాలా దీర్ఘ ప్రయాణం ఇది, ఎన్నో మైలు రాయిలో ఉన్నాము మనం, మనం పరిశీలించుకోవచ్చు అన్నమాట. ఏ పరిశీలన, సహనం. రెండు సందర్భాల్లో నీకేదైనా జరిగింది నీ పక్కన ఉన్నటువంటి భక్తులకు కానీ వేరే జీవులకు కానీ లేదా విష్ణువుని నిందించడం కానీ లేదా సాధారణమైన జీవులకు కూడా ఏదన్నా. ఇక్కడ ఏంటంటే వైష్ణవ పర దుఃఖ దుఃఖి అని, భక్తిలో ముందుకెళ్తున్న వ్యక్తి ఇతరుల కష్టాలని తన తల మీద వేసుకుంటాడు. మనకు అనిపించదు నా కష్టాలు అతన్ని ఇక్కడ వేసుకున్నాడు అబ్బా అని అనిపిస్తుంటుంది కొన్నాళ్ళు. నా కష్టాలు నాకే ఉన్నాయి, నావి ఆయన ఎప్పుడు తీసుకున్నాడు కదా. మా ఇంట్లో ఆర్థిక సమస్య అట్లనే ఉంది, మా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద సమస్య అట్లనే ఉంది, అది ఇది ఉంది అట్లనే ఉంది. గుడికి అయితే వెళ్తున్నాను కానీ నాతో మాట్లాడలేదు, పలకరించలేదు. నా సమస్య ఆయన ఎప్పుడు వేసుకున్నాడు తల మీద, అని అనిపిస్తుంటుంది. ఉదాహరణ తీసుకోండి, ప్రభుపాద అమెరికాకి ఎందుకు వెళ్ళారు? ప్రపంచ జనుల కష్టాలన్నీ తల మీద వేసుకొని ప్రయాణం మొదలు పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాలు చూడలేదు వాళ్ళవి, ముందే తెలుసు. వాళ్ళ కష్టాలన్నింటినీ మనసుల నిండా నింపుకొని దయార్థ హృదయంతో ముందుకెళ్ళారు. అయ్యో వాళ్ళతో మాట్లాడలేదే, ఒక్కొక్కరితో మాట్లాడలేదే కూర్చొని. కొంతమందితో మాట్లాడారు, మాట్లాడని వాళ్ళ దుఃఖాలు కూడా తీసుకొని ఉన్నారు ముందే. కాబట్టి ఆ దుఃఖాలే దయార్థ హృదయం, హృదయం ద్రవించిపోయింది, ప్రయాణం మొదలుపెట్టారు. కాబట్టి మన పరదుఃఖ దుఃఖి భక్తిలో ముందుకు వెళ్తున్న వ్యక్తి ఇతర దుఃఖాలని, తన దుఃఖాలు కానీ స్వీకరిస్తాడు, స్వీకరిస్తాడు. అతను బాధపడుతుంటే ఇతను చూస్తూ ఉండలేడు. ఇది ముందుకు ఎదిగినటువంటి భక్తుడి లక్షణం. మిత్రత్వం చెప్పారు ఇక్కడ, సర్వజీవుల పట్ల మిత్రత్వం, స్నేహం కలిగి ఉంటాడు. కేవలం మానవుల పట్లే కాదు, ఇక్కడ చెప్పారు కదా కృష్ణుడి యొక్క సంతానం. ఎందుకు ఇంత గొప్ప లక్షణం వచ్చింది ఇతనికంటే, కృష్ణ భక్తి భావన అంటేనే కృష్ణుడిని స్మరిస్తుంటాడు ఎప్పుడు. ఎప్పుడైతే నువ్వు తండ్రితో చక్కటి సంబంధం ఉందో, తండ్రి యొక్క ఇతర సంతానాన్ని కూడా చక్కగా ఆదరిస్తావు. అది ఇక్కడ కేవలం మానవులే కాదు, ఇతర జంతువులను కూడా, వాటి పట్ల కూడా సానుభూతి కలిగి ఉంటాడు. ఈ జీవులు కూడా భగవంతుడి సంతానమే, కృష్ణుడి సంతానమే కాబట్టి. సో ఇక్కడ ఏం వివరించారు, మతం పేరిట, ధర్మం పేరిట మానవులకే, మానవుల యొక్క కష్టాలనే మనం చూడాలి, ఇతర జంతువులను వధించాలి, వధించడంలో తప్పు లేదు, అవి భగవంతుడి సంతానం కాదని చెప్పి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అది ఎటువంటి ధర్మము? అది జంతువులకు ఆత్మ లేదు, చంపుకొని తినచ్చు, మనిషికి ఆత్మ ఉండేది. ఇది ఇలాంటివి చెప్తున్నారు. అది ఇక్కడ ప్రభుపాద వారు విశుద్ధ భక్తుడు అలా ఎప్పుడు చెప్పడు. వాళ్ళు చెప్పేది యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్తారు. యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పలేదు అది. ఇక్కడ మొదటిదాన్ని అహింస, అహింస అంటే ఇంకా ఇక్కడ చూడండి, అహింస మిత్రత్వం సన్నిహిత సంబంధం ఉందా లేదా, ఎలా ఉంది? అహింస మిత్రత్వం వీటి మధ్య సంబంధం, అదే మీరు చెప్పింది. ఇంకా కొంచెం
అహింస అంటే ఎవరికి బాధ కలిగించుకున్నాడు అంటే, ఎవరికి బాధ కలిగించాడు అంటే తన మిత్రుడైతేనే కదా బాధ కలిగించుకున్నాడు.
నీ స్నేహితుడు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేవు కదా, అది ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పారు, కృష్ణుడి సంతానమే సర్వజీవులను తెలుసుకున్నప్పుడు ఇతర జీవులు కష్టపడుతూ ఉంటే, దుఃఖంలో ఉంటే ఎలా ఓర్చుకొని ఉండగలను, ఓర్చుకొని ఉండలేవు. అవి కష్టపడుతున్నాయి, ఓకే నా వల్ల కష్టపడట్లేదు అవి, కాబట్టి నేను హింస చేయట్లేదు అని అనొచ్చు. లేదు, నువ్వు మిత్రుడు అయితే నీ వల్ల హాని కలగకున్నా కూడా నీ మిత్రుడు ఏదో ఆపదలో దుఃఖంలో ఉంటే నువ్వు స్వతహాగా ముందుకెళ్ళి సహాయం చేస్తావు, అది ఇక్కడ చెప్పేది. నేనేం అనలేదు అతన్ని, అతనికి అతని కర్మ ఏందో అతను పడుతున్నాడు అతను, కాదు కాదు. నువ్వు మిత్రత్వం ఎప్పుడైతే అంటున్నావో నీకని నువ్వు వెళ్ళాలి. ఇది ఇది భక్తుడి లక్షణం. లాస్ట్లో ప్రశ్నలు ఇప్పుడు కాబట్టి ఇక్కడ అహింస మిత్రత్వం చాలా విడదీరాని పదాలు ఇవి. సరే ఆ ప్రశ్న ఎలా, ఇప్పుడు ఇతర జీవులు వాళ్ళకి ఏదో ఒక విధంగా కృష్ణ సంబంధంలో తీసుకురావాలి. మానవ శరీరంలో ఉన్న జీవులకు ఏం చేస్తావు, భక్తినివ్వచ్చు. మానవేతర శరీరాల్లో ఉన్నటువంటి జీవులకి నామ ప్రకంపన, శబ్ద ప్రకంపన, తర్వాత అవి తినగలిగేటుగా ఉంటే ప్రసాదము ఇవ్వటం, ఈ విధంగా వాటి మీద వాటితో మిత్రత్వం మిత్రతో ఉంటే వెళ్ళి వాటిని ఆలింగనం చేసుకోవాలని ఏం లేదు. జంతువుల్ని కృష్ణుడితో ఎలా సంబంధం తీసుకురావాలి, ఇది మిత్రత్వం అంటే. అప్పుడు అహింస. ఇది ఒకటో పదం, దీనికి వివరణ ఇచ్చారు ప్రభుపాద. అహింస రెండో పదం ఏముంది, పరమహంస చర్య. అర్థం ఏమని చూడండి, ఆచార్యులను అనుసరించుట చేత. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందని చెప్పారు ఇక్కడ? అహింస ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆచార్యులను అనుసరించినప్పుడే. ఆచార్యులను అనుసరించినప్పుడే. అది కూడా నాలుగు సాంప్రదాయములు ఆచార్యులు అని చెప్పారు ఇక్కడ. ఏ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, అహింస 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 అని చాలా ప్రచారం చేశాడు. ఆయనను అనుసరించమని చెప్పట్లేదు ఇక్కడ. ఆయనను అనుసరిస్తే వాస్తవానికి అహింస కాదు అది. మీరు పరాయి దేశం వాళ్ళు, మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడ నువ్వు మిత్రత్వం చూపించినట్టు సర్వజీవుల పట్ల? శరీరం చూసే కదా నువ్వు వేరే దేశం వెళ్ళిపోండి మీరు అని చెప్పింది. ఎక్కడ మిత్రత్వం ఉంది? ఉందా? ప్రభుపాద మిత్రత్వం చేశారు. లండన్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, సౌత్ ఆఫ్రికా, అన్ని చోట్లకి వెళ్ళారు. ఇది మిత్రత్వం అంటే. ఇది అహింస అంటే. కాబట్టి ఆచార్యులను అనుసరిస్తేనే నిజమైన అహింసనికి అర్థమవుతుంది. జీవుడు ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నాడు, ఇది పెద్ద హింస. నీకు తెలుసు హరినామము హరికథ ఆ జీవుడి యొక్క దుఃఖాన్ని దుఃఖ నివృత్తి చేస్తుందని. అది చెప్పకుండా నువ్వు ఊరికి కూర్చొని ఉన్నావు, నువ్వు హింసిస్తున్నట్లే. నా వరకు నేను జపం చేసుకుంటాను, నాకు గురువు ఉన్నాడు, నాకు జపం చేస్తాను, నాకు చాలు. నీ పక్కింట్లోనో నీ ఎదురింట్లోనో నీ పక్కన కూర్చున్న వ్యక్తితో బాధల్లో ఉన్నాడు కృష్ణుని మర్చిపోయి, అది హింస కిందకు వస్తుంది. అంటే ప్రచారం చేయకపోవడం హింస. ఆ ప్రచారం ఎప్పుడు చేయగలవు? పరమహంస చర్య ఆచార్యులను అనుసరిస్తేనే ప్రచారం చేయగలవు. అప్పుడే నువ్వు అహింసవాదివి. పరంపరలో లేకుండా ఆధ్యాత్మిక జీవనమున ముందుకెళ్ళుటకు ప్రయత్నించుట అన్నది కేవలం పరిహాసాస్పదమైనట్టిది. నవ్వుల పాలు అవుతారంట. గురు శిష్య పరంపరను అనుసరించకుండా భక్తులు ముందుకు ఎదగాలి అనుకుంటే నవ్వుల పాలు అవుతుంది, నీ జీవితం నవ్వుల పాలు అయిపోతుంది. కనుకని ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్పబడింది. అనగా ఆచార్యుల పరంపరను అనుసరించేవాడు విషయమును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనగలడు. ఆచార్యులు అనుసరించేవాడు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలడు. అతనికే తెలుసు అహింస అంటే. ఆచార్యులు దొరకలేదు కాబట్టి ఆ ప్రముఖ రాజకీయ నాయకుడికి అహింస అహింస అన్నాడే కానీ పూర్తి స్థాయిలో అహింస అర్థం చేసుకోలేకపోయాడు. కొన్ని జీవుల పట్ల వ్యతిరేకత చూపాడు. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచే అని. మిత్రత్వం ఉంటే వెళ్ళిపోమంటావా? మరి ఎందుకు అలా జరిగింది ఆయనకి? ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? గురువుని ఆశ్రయించలేదు. ఏమైపోయింది చివరికి? గురువుని ఆశ్రయించలేదు కాబట్టి నేను చచ్చినా బాగుండని ఆయన నోట్లో నుంచే వచ్చింది. నవ్వుల పాలు అయినట్టే కాదా? ఏంది ఇంత త్యాగం చేసి ఇంత చేసి ఇంత చేసి ఏంది ఎంత విసుగు ఎందుకు వచ్చింది నీకు? ప్రభుపాద విసుగు రాలేదే, 80 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ప్రపంచ పర్యటన చేసి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎంత ఎక్కువ మంది కృష్ణుడి దగ్గరకు వస్తారు ఉత్సాహం పెరుగుతుంది. ఆయన కూడా 40 సంవత్సరాల పాటు కృషి చేశారు. ప్రముఖ రాజకీయ నాయకుడు ఏమైంది? విసిగి వచ్చింది చివరికి. విసిగి వేసారి చస్తే బాగుండు అంటే అది ఎవరు విధి విన్నట్టున్నాడు. ఓకే శాంక్షన్ చేశారు మరుసటి రోజే, మరుసటి రోజు ఆ రోజు సాయంకాలం. అహింస అహింస అంటున్నావా నువ్వు, హింసతోనే చావు అనేసి గోలి తినిపించారు. అర్థం ఏంటి? నువ్వు నీకు అహింస తెలియదు అని అర్థం అక్కడ. కాబట్టి ఇక్కడ ఏమి ఆచార్యులు అనుసరిస్తేనే ఉన్నది ఉన్నట్లుగా నీకు అర్థమవుతుంది, లేకుండా అర్థం చేసుకోలేవు. ఆయన చేతిలో కూడా భగవద్గీత ఉండేది ఎప్పుడు? కానీ ఎందుకు అర్థం కాలేదు? గురువును ఆశ్రయించలేదు. తద్విజ్ఞానార్థం సగురు ఏవాభిగచ్చేదని కూడా చెప్పబడింది. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నటకు మనుజుడు ప్రామాణికుడు గురువును ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక జీవనమున స్మృత్య అను పదము అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ చూడండి, ఆచార్యులు అనుసరించాలి, తర్వాత పదం ఏమొచ్చింది? స్మృత్య. అంటే ఆచార్యులను ప్రస్తావించిన తర్వాతనే స్మృతి తీసుకొస్తున్నారు. అంటే నీకు నిజంగా స్మృత్య, శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ స్మరించుట అని దాని భావం. ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు ఆచార్యులను అనుసరిస్తేనే సాధ్యమవుతుంది. కృష్ణ తలచకుండా ఉండలేని విధముగా జీవితమును మలుచుకోవాలి. నిన్నటి భావంలో వచ్చింది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో స్థానే స్థిత, ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నారో, ఏ ఏ పనుల్లో ఉన్నారో, దాంట్లోనే ఉన్నప్పటికీ నిరంతరము శ్రవణ కీర్తనలు జరిగే విధంగా జీవితాన్ని మలుచుకోవాలి. అర్జునుడు బాణం వేస్తున్నాడు, ఆయనకు స్మృతి ఎక్కడుంది? మామేవ అనుస్మర, మామేవ అనుస్మర యుద్ధ్యచ. నువ్వు బాణం వేస్తూ ఉండు, స్మరణ మాత్రం నన్ను స్మరించుకుంటూ ఉండు. కృష్ణుడు చెప్పాడు, తస్మాత్ సర్వేషు కాలేషు. సర్వేషు కాలేషు అంటే ఎల్ల వేళల యందు, అంటే 24 గంటలు నిద్రలో కూడా నన్నే స్మరించుకో అని. నిద్రలో కూడా హరికృష్ణ చెప్తూనే ఉండు అని, నిద్రలో కూడా మృదంగం కొడుతూనే ఉండు అని. రాత్రి యోగేశ్ ఎంతసేపు మాట్లాడుతున్నాడో నేను చూస్తున్నా, ఇంకా ఏం మాట్లాడతాడు, ఇంకా ఏం మాట్లాడతాడు, ఏందో చెప్తున్నాడు వంశీ అని. దూరం మూడు నిమిషాల పాటు మాట్లాడాడు తగ్గకుండా, సేవ గురించి మాట్లాడుతున్నాడు. కృష్ణ తలచకుండా ఉండలేని విధంగా జీవితం మలుచుకోవాలి. భుజించినప్పుడు, నిద్రించినప్పుడు, నడిచినప్పుడు, పని చేయనప్పుడు కృష్ణుని సన్నిధిలోనే ఉండే విధంగా మన మనసులను తీర్చిదిద్దుకోవాలి. సన్నిధి అంటే దగ్గరగా. ఇక్కడ ఏమంటున్నారు, తినేటప్పుడు. ఓకే, తినేటప్పుడు అంటే కృష్ణుని పెట్టుకుంటావు అనుకో. ఇక్కడ ఇంకేమన్నారు, నిద్రించేటప్పుడు సరే బెడ్ పక్కన కృష్ణ చిత్రపటం పెట్టుకున్నావు, ఇంకా నడిచేటప్పుడు కృష్ణుడు ఇతను వస్తాడా నడుచుకుంటా, వస్తాడు రాడా? ఎప్పుడైతే హరే కృష్ణ చెప్తున్నావు, నీతో కృష్ణుడు ఉన్నాడు. పని చేయనప్పుడు, పని చేస్తున్నావు, చేతులు కళ్ళు పనిచేస్తున్నాయి, నోరు ఖాళీగా ఉంది, కానీ ఒప్పుకోదు మనసు. నోరు ఖాళీగానే ఉంది, హరే కృష్ణ చెప్పుకోవచ్చు కదా అంటే ఎందుకు చెప్పుకోవాలి? శ్రీకృష్ణుని స్మరించగలిగే విధంగా జీవితం ఏర్పాటు చేసుకోవాలని మా కృష్ణ చైతన్య సంఘం ఉపదేశించుచున్నది. మా సంఘంలోని భక్తులు అగరవత్తులను తయారు చేయనప్పుడు కూడా కృష్ణుని మహిమలను గురించి, భక్తుల మహిమలను గురించి వినచుందురు. ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద? స్పిరిచువల్ స్కై అని అగరబత్తి చేసేది ఫ్యాక్టరీ ఇప్పుడు ఉందో లేదో, అప్పుడు ఇస్కాంది ఫ్యాక్టరీ ఉన్నది, చాలా పెద్ద ఫ్యాక్టరీ. స్పిరిచువల్ స్కై, ఇన్సెన్స్, అగరబత్తి, ధూపము, ఇవన్నీ చాలా పెద్ద ఫ్యాక్టరీ. డబ్బులంతా ఇస్కాన్కే వాడేవాళ్ళు. అక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ పని చేస్తున్నప్పుడు కూడా మా భక్తులు కృష్ణుడి గురించి, భక్తుడి గురించి వింటూ ఉన్నారు అని. గుళ్ళోకి వచ్చినారని చెప్పలేదు, అక్కడ వచ్చి గుళ్ళోనే కూర్చొని చెప్పమని చేస్తున్నారని చెప్పలేదు, పని చేస్తున్నప్పటికి కూడా వింటూనే ఉన్నారు. కనుకనే శాస్త్రము స్మర్తవ్య సతతం విష్ణు, స్మర్తవ్య సతతం సతతం అంటే ఎల్లప్పుడూ విష్ణువుని గుర్తించుకోవాలి. విస్మర్తవ్యం న జాతు చిత్. ఇప్పుడేం చెప్తున్నారు, విష్ణువుని ఎల్లప్పుడు గుర్తుంచుకో ఒక వాక్యం, విష్ణువుని ఎప్పుడు మర్చిపోకూడదు ఇంకొక వాక్యం. ఇదేమి ఇది? విష్ణువును సతతము స్మరించాలి, విష్ణువుని ఎప్పుడు మరవరాదు. అదే ఆధ్యాత్మిక జీవనం యొక్క సూత్రం. నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే విష్ణువుని మర్చిపోకుండా ఉండాలి, విష్ణువుని గుర్తుపెట్టుకొని ఉండాలి. ఏం తేడా ఉంది ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుని గురించిన స్మరణం ఆ దేవదేవుని గురించి ఎల్లప్పుడూ వినినప్పుడే కొనసాగలదు. గుర్తు ఎవరికి స్మరణ వస్తుంది? బాగా ఎవరైతే వింటారో వాళ్ళకే స్మరణ వస్తుంది. బాగా గమనించండి, శ్రీల ప్రభుపాద్ ఎంత సైంటిఫిక్గా ఇచ్చారో విధానం. ఉదయం కనీసం 2 గంటల పాటు వినండి అని ప్రణాళిక ఇచ్చారు. ఎవరైతే ఆ 2 గంటలు శ్రద్ధగా ఉపయోగించుకుంటారో వాళ్ళకి మిగతా 24 గంటలు కృష్ణ స్మరణ వస్తుంది. ఆ 2 గంటలు కేటాయిస్తే మిగతా 24 గంటలు కృష్ణ స్మరణ ఉంటుంది. ఈ శ్లోకమున ముకుంద చరితాగ్ర శీదున స్మృత్య ముకుందాచరితాగ్ర శీదున. సీదు అనగా అమృతము, శ్రీమద్ భాగవతము, భగవద్గీత లేదా అటువంటి ప్రామాణిక సాహిత్యం నుండి శ్రీకృష్ణుడి గురించి వినుట అనగా కృష్ణ భక్తి భావనలో జీవించుటయే. ఇక్కడ ఏమంటున్నారు, భగవద్గీత భాగవతము వింటున్నావంటే నువ్వు భక్తి చేస్తున్నట్లే. వింటున్నావు, శ్రవణం చేయడం భక్తి సేవ, ఇది కూడా చెవులతో చేసే సేవ. నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించువారే. తర్వాత యమై అకామై నియమై అని వచ్చిన తర్వాత చూడండి, యమై నియమై వినాలి, దానికి తోడు నియమాలు కూడా ఉన్నాయి. పాఠశాలకు విద్యార్థి వెళ్తాడు వినటానికి, నియమాలు పాటిస్తాడు, పాటించాడు. ఈ సమయానికి ఈ పీరియడ్ ఉంటుంది, ఈ క్లాస్ ఉంటుంది, ఇంటర్వెల్ ఉంటుంది, లంచ్ అవర్ ఉంటుంది, నియమాలు ఉన్నాయి. యమ నియమ, ఇదో ఇలా ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు, పిల్లలకు ఉంటుంది పాఠశాలలో. దాన్ని యమ అంటారు. యమ అంటే ఇది ఇలా చేయకూడదు, నియమ అంటే ఇలా చేయాలి. నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించేవారే కృష్ణభక్తి భావనలో అట్టి ఏకాగ్రతను సాధించగలరు. ఎట్టి ఏకాగ్రత? ఎప్పుడు కృష్ణుని స్మరించగలిగే స్థాయికి రాగలరు. స్కూల్లో విద్యార్థికి పాఠశాలలో చెప్తారు, ఇలా ఇలా నీ ప్రవర్తన ఉండాలి, ఇలా ఉండకూడదు, రెండు చెప్తారు. ఆ రెండు పాటించినప్పుడు అతనికి బాగా వినగలడు, వినింది బాగా అర్థం చేసుకోగలడు పాఠాలు. ఇప్పుడు ఉదాహరణకి 8:15 మొదటి తరగతి ఆరంభమైంది, నువ్వు ఖచ్చితంగా 8:15 ఉండాలి అని చెప్పాడు. లేదు, 8:45 వస్తాను నేను, అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నువ్వు అర్థం చేసుకోలేవు, విన్నది అర్థం కాదని. చిన్న నియమం అంటే నువ్వు 8 గంటలకు రావాలి, దీనికి ఆలస్యం రాకూడదు. యమ నియమ, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. భక్తుడు ప్రతిదినము 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం జపించుచు నియమ నిబంధనలను పాటించవలనని మా హరినామ సంకీర్తన ఉద్యమమున ఉపదేశించబడును. ఆధ్యాత్మిక జీవనమున సుస్థిరునిగా ఉండుటకు అది అతనికి తోడ్పడగలదు. 16 మాలలు జపము చేస్తే మనసు చైతన్యం స్థిరంగా కృష్ణుని మీదనే ఉంటుంది. కాబట్టి ఇది ఎంత ఉపయోగం చూడండి. మనం ఏ రంగంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఉదయం ఆ 2 గంటలు లేదా 2.5 గంట జపం పూర్తి చేసుకుని బయటికి వెళ్తే ఆ రోజంతా 22 గంటలు నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఎలా మలుచుకోవాలో నీ చేతిలో ఉంటుంది. నీ సమయాన్ని వేరే వాళ్ళు తీసుకోలేరు. అంత మానసిక స్థైర్యము, అంత దృఢమైనటువంటి పట్టుదల, ఎంత నీ రోజంతా మిగతా 22 గంటలు నీ సమయం నీ చేతిలోనే ఉంటుంది, ఎవరు నిన్ను కలతపరచలేరు. ఎంత గొప్ప విషయం చూడాలి. 2 గంటలు కేటాయిస్తే, 2 గంటలు కేటాయించలేకపోతే ఏమవుతుంది, 24 గంటలు నువ్వు చిక్కుల్లో ఉంటావు. నిద్రించేటప్పుడు కూడా చిక్కే, నిద్ర కూడా పట్టదు కొన్నిసార్లు. అది 24 గంటలు కృష్ణుడు ఇస్తే 2 గంటలు ఇచ్చేదానికి మనకు ఓపిక లేదు. మనం ఎలా సుఖపడతాము, ఇది ప్రశ్నించుకోవాలి ప్రతి వ్యక్తి. నేను ఆనందంగా ఉండాలని అనుకునే ప్రతి వ్యక్తి ఆలోచించాలి. 24 గంటలు ఇంత చక్కటి ఆహారము, గాలి, నీరు, ఇన్ని రకాలన్నీ ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఆయన కోసం 2 గంటలు కేటాయించలేనా? 24 గంటల్లో 2 గంటలు ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఎవరు చెప్తారు పర్సెంటేజ్? మ్యాథమెటిక్స్, 2/24 × 100 ఎంత? 20%. 10% వస్తుంది, 10-12 మధ్యలో వస్తుంది. 10% ఇవ్వలేవా? 100% నీకు కృష్ణుడు ఇచ్చినప్పుడు 10% ఇవ్వలేవా? సమయం ఎంత అడుగుతున్నాడు కృష్ణుడు? 10% సమయం. ఈ డబ్బులు కూడా ఇమ్మనట్లేదు. మిగతా 90% ఎంత ఆనందంగా ఉంటావు? మరి దుర్భాగ్యం అది. 10% సమయం ఇవ్వలేము 24 గంటల్లో. 10% కాదు, ఇంకా తక్కువే వస్తుంది. 10 కంటే తక్కువే. 24 గంటల్లో 10% అంటే 2 గంటల 40 నిమిషాలు. ఇంకా తక్కువే, 10% కన్నా తక్కువే సమయం ఇవ్వలేము. అయితే ఏడవడానికి, బాధపడడానికి, జుట్టు పీక్కోవడానికి ఒకవేళ జుట్టు ఉంటే, ఎవరన్నా ఉంటే చెప్పుకొని గోడ కొట్టుకోవాలని చెప్పుకోవడానికి సమయం కేటాయిస్తాం. దాన్ని తప్పకుండా కేటాయిస్తాం. అయ్యా ఇవన్నీ పోతాయి, నీకు ఇటువంటి సమస్యలే ఉండవు, కేవలం 2 గంటలు కృష్ణుడికి ఇవ్వు అని. ఎందుకు ఇవ్వాలి? నేను గోడ కొట్టుకోవాలి, జుట్టు పీక్కోవాలి, ఇవన్నీ నుంచి బయటపడితే ఎట్లా? నేను అవన్నీ ఉండాలి. నాకు నా ఆస్తి అది, పరంపర నుంచి వస్తున్న ఆస్తి, దాన్ని ఎలా వదులుకుంటాను? నేను వదులుకోలేను. ఇక్కడ ఏమన్నది, అమృతం, శ్రీమద్ భాగవతం అమృతం. ఆ భాగవతం ఎందుకు చదవాలి? నేను భాగవతం చదవయ్యా అంటే అమృతం ఎందుకు తాగాలి? న్యూస్ పేపరే చదువుతా. మృతం తొందరగా చంపేది అది. అమృతం అంటే నీకు మరణం లేకుండా తయారు చేసేది. సో తొందరగా చంపేది ఉంది, ఈ మనసును ఉద్రేకపరిచి అది చదువుతా. నేను నేనేది చదువుతా? భాగవతం. అయ్యా దారిలో వెళ్ళొద్దు, పులులు ఉన్నాయి. నువ్వు చెప్తే నేను వినాలా? ఆ దారిలోనే వెళ్తాను నేను. అలా ఉంది పరిస్థితి. అయ్యో పుల్లి ఉంది అంటే నువ్వు చెప్తే నేను వినాను. నేను వినాను. ఏం చెప్తున్నాడు వినడు ముందు, అంత అహంకారం అన్నమాట. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి? వెళ్తావు, వెళ్ళి ఏమవుతుంది? సహా ఇంకా ఉంది భాష్యము, ఇంత తాపేస్తాను. రేపు కూడా ఇదే వీలైతే చెప్పుకోవచ్చు. సరే, ఇక్కడేమి, విష్ణువుని ఎప్పుడు స్మరించుకోవాలి, విష్ణువుని ఎప్పుడు మర్చిపోకూడదు, దీని గురించి రేపు చెప్పండి. ఈ వాక్యాల్లో ఏమైనా తేడా ఉందా? విష్ణువుని ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు మర్చిపోకూడదు. సరే రేపు చెప్పండి, తేడా ఉందా లేదా. సరే, ఇప్పుడు చెప్పిన దానికి ఏమైనా ప్రశ్నలు, సంశయాలు, వ్యాఖ్యానం, మీరు చదివింది విన్నది ఏదన్నా ఇప్పుడు చెప్పిన వరకు? మీరు చదివిన వాటిలో ఇది ఏటిలో రాలేదు, ఇప్పుడు చెప్పినారు కదా, మీరు విన్న వాటిలో ఏటిలో రాలేదు, ఒక్కటన్నా చెప్పండి, ఒక్కరన్నా ఏదో ఒకటి. అది రేపటికి సరే. దోమ బృందావనంలో దోమ, ఇది 2018 అనుకుంటా, 2018 నాలుగు శ్లోకాలు సెమినార్లో సెలెక్ట్ చేసి చెప్పారు మహారాజ్. ఎందుకంటే చెప్పారు ఇవి భక్తుల సాంగత్యం గురించి వివరించే చాలా ముఖ్యమైన శ్లోకాలు అని చెప్పారు. సాంగత్యం 2018 సరే. ఇక్కడేమి అహింస ఒకటి, తర్వాత పరమహంస చర్య అంటే ఆచార్యులను అనుసరించుట, స్మృత్య స్మరించుట, ఏం స్మరించాలి, ముకుంద లీల అమృతం. తర్వాత ఇక్కడ అగ్ర్య అంటే స్మరించడం అంటే చాలా గొప్ప స్మరణ ఏంటి తెలుసా, ఇక్కడ ప్రతి పదార్థంలో ఆచరిత అని చెప్పారు. ఆచరిత సీదున అమృత స్మృత్య ముకుంద ఆచరిత అగ్ర్య కర్మలను ప్రచారం చేయుట అని ఇచ్చారు. ఎప్పుడైతే నువ్వు ప్రచారం చేయడానికి వెళ్తావో ఖచ్చితంగా స్మరణ వస్తుంది. మాట్లాడాలనుకుంటే స్మరణ లేకుండా మాట్లాడలేవు కదా. సరే ఎంత గొప్ప అవకాశం చూడు భగవంతుని స్మరించుకోవడానికి. స్వతహాగా నీకే నీకు రాకపోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరో కొత్త వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్పాలంటేనే ఇంక లోపల విన్నదంతా బయటకు వస్తుంది, స్మరణ వస్తుంది. కాబట్టి ప్రచారం చేయటం వల్ల కూడా మనకే లాభం. అమ్మో నేను ప్రచారం చేస్తే అతనికి భక్తి వస్తుంది, నాకేమొస్తుంది, ఏమొస్తుంది, నాకు స్మరణ వస్తుంది, కృష్ణ స్మరణ వస్తుంది, ఇంకేం కావాలి నీకు, నీకు లాభమే కదా, నష్టమేం లేదు. అందుకే మహాప్రభు చెప్పింది 24 అవర్స్ బిజినెస్ భక్తుడు అంటే యారే దైకో తారేకో కృష్ణ ఉపదేశం, ఎవరు కనిపిస్తే వాళ్ళకి అని నీకు బిజినెస్, 24 అవర్స్ బిజినెస్, ఎంత సంపాదించుకుంటావు అంత సంపాదించుకోవచ్చు, దీనికి లిమిట్ లేదు. కరోనా వచ్చిందని చెప్పి షాప్ లాక్డౌన్, 8 గంటలకు లాక్డౌన్ చేసిన తర్వాత బిజినెస్ వేయలేము ఇది కాదు చెప్తూనే ఉండొచ్చు నువ్వు 24 గంటలు. ఎవరు లేరు వినే వాళ్ళు, గోడలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడు టెక్నాలజీ బాగుంది కాబట్టి ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఇక్కడేమి జీవితాన్ని మలుచుకోవాలని చెప్పారు కదా, ఎప్పుడు కృష్ణ కథ చెవిలో పడుతున్న విధంగా. ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చాడు కృష్ణుడు. టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయింది చూడండి, ఎంత చీప్ అయిపోయింది టెక్నాలజీ. ఎక్కడున్నా నువ్వు వినొచ్చు, వ్యవసాయం చేసుకుంటున్నా వినొచ్చు, స్నానం చేస్తున్నా వినొచ్చు, బట్టలు ఉతుకుతున్నా, ఇల్లు శుభ్రం చేసుకుంటున్నా, బస్సులో వెళ్తున్నా, వ్యాపారం చేసుకుంటున్నా వినొచ్చు. వచ్చారు కస్టమర్ వస్తే ఆపేది, కస్టమర్లను వింటూ కూర్చో, పుస్తకం మీద తెరవలేని పరిస్థితులు ఉన్నప్పటికి కూడా ఇంత గొప్ప అవకాశం ఉంది ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకుంటే. కాబట్టి ఖచ్చితంగా గోడ్లోనే కూర్చుంటే వింటా నేను అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఉత్తమం రాగలిగితే, రాలేనప్పుడు కూడా కృష్ణస్మరణ ఆగదు, అంత మంచి గొప్ప అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే, శ్రీమద్ భాగవతంకి జయ, శ్రీ ప్రభుపాదకి జయ, శ్రీ సునీతాయ్ గౌర్ సుందర్కి జయ.